ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவிம் சரஸ்வதிம் வ்யாசம் ததோ ஜாய முதீரயே நஸ்த ப்ராயேஷ பத்ரேஷு நித்யம் பாகவத சேவயாம் பகவதீர் உத்தம ஸ்லோகே பக்தீர் பவதி நைஸ்திகே தப்த காஞ்சன கௌராங்கீ ராதே விருந்தாவனீஸ்வரீ விருஷபானுசுதே தேவீ பிரணமாமி ஹரி ப்ரியே வாஞ்சா கல்பதருப்யஸ்ய ருபா சிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ. சதுத்துனதி ஸ்ரீமத் பாகவதம் தசம ஸ்கந்தம் அத்தியாயம் 1 ஸ்லோகம் 13. நைஷாதிதுத்ஸஹாக்ஷுண்ணாம் நைஷாதிதுக்ஸஹாக்ஷுன்னாம் த்யக்தோதமபி பாததே த்யக்தோதமபி பாததே பிபந்தம் த்யன்முகான் போஜம் பிபந்தம் த்யன்முகாம் போஜம் சுதம் ஹரிகதாம்ருதம் சுதம் ஹரிகதாம்ருதம். ப்ளீஸ் ரிபீட் வர்ட் டு வர்ட் டிரான்ஸ்லேஷன். நா காது ஹேஷா இது எந்தயு அதிதும்சா துஸ்ஸாஹமு க்ஷுத் ஆகலி மாம் நாக்கு தியக்தவுதம் ஜலபானமுனு கூட விடிச்சின பிம்மட அபி கூட பாததே அவரோதமு கலிகிம்பது பிபந்தம் பானமு செய்யுனப்படு த்வத் முகாம்போஜ சுத்தியம் மீ முகபத்மமு நுண்டி பிரவஹிஞ்சடி ஹரிகதாமிருதம் கிருஷ்ணலீலாமிருதமு. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏ శ్రీ భక్తి విదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జయ శ్రీల ప్రభుపాద్. ప్రాయోపవేశము చేసినందున జలపానమును కూడా నేను త్యజించియుంటిని, అయినను మీ ముఖపద్మము నుండి ప్రవహించడి శ్రీకృష్ణ లీలామృతమును పానము చేయుచున్న కారణమున దుస్సహనమైన క్షుత్తిపాసములు నాకెట్టి అవరోధములు కలిగింపజాలకున్నవి. భాష్యం. వారము రోజులలో మరణమునకు సిద్ధపడిన వాడైన పరీక్షిత్ మహారాజు ఆహార పానీయములను త్యజించెను. మానవ మాత్రునిగా అతడు నిక్కముగా ఆకలి దప్పులచే పీడితుడయ్యుండెను. అందువలన సుఖదేవ గోస్వామి కృష్ణుని యొక్క దివ్య లీలావర్ణనమును కొంత తడవు ఆపగోరుయుండవచ్చును. కాని ఉపవసించి ఉన్నప్పటికీ పరీక్షిత్ మహారాజు ఎంతమాత్రము అలసట చెందలేదు. ఉపవాసమున కలిగడి ఆకలి దప్పులు నన్ను బాధించుటలేదు. ఒకప్పుడు నేను దాహార్తినై జలమును త్రాగుటకు సమీకముని ఆశ్రమమునకు వెడలయుంటిని, కాని ఆయన నాకు జలము నొసగలేదు. అందువలన మృతసర్పమును ఆయన మెడలో వేసితిని. ఆ కారణముననే బ్రాహ్మణ బాలుడు నన్ను శపించినాడు. అయినను ఇప్పుడు నేను స్వస్థతతో ఉన్నాను. ఆకలి దప్పులచే నేను ఎంత మాత్రము కలత చెందుతలేదు అని అతడు పలికెను. భౌతిక పరిధిలో ఆకలి దప్పుల వలన బాధ కలిగినప్పటికీ ఆధ్యాత్మిక పరిధిలో అలసట వంటివి ఉండనే ఉండవని ఈ విషయము సూచించుచున్నది. సమస్త ప్రపంచము ఆధ్యాత్మిక దాహార్తి కారణముననే అలమటించుచున్నది. ప్రతి జీవుడు బ్రహ్మస్వరూపమే, ఆత్మస్వరూపమే అయ్యున్నాడు. ఆకలి దప్పులను తీర్చుకున్నటకు అతనికి ఆధ్యాత్మిక ఆహారము అవసరం. అయినను దురదృష్టవశాత్తు ప్రపంచమునకు కృష్ణ కథామృతమును కూర్చి ఎంతమాత్రమూ తెలియదు. అందువలన మా కృష్ణ చైతన్యోద్యము తత్వవేత్తలకు, ధార్మికులకు, జన సామాన్యమునకు ఒక గొప్ప వరదానము వంటిది. కృష్ణుని యందు, కృష్ణ కథయందు నిక్కముగా ఒక సమ్మోహనకరమగు ఆకర్షణ ఉన్నది. అందువలననే పరతత్వము శ్రీకృష్ణుడని, పరమాకర్షకుడని పిలువబడును. అమృత అను పదము చంద్రునికి కూడా అన్వయించును. అంబుజ అనగా పద్మములు. చల్లని వెన్నెల మనోహరమగు పద్మ సుగంధము రెండును కలిసి సుఖదేవ్ గోస్వామి ముకుత కృష్ణ కథను వినని ఎల్లరకు ఆనందము కలిగించెను. భాగవతమునందు ఇట్లు చెప్పబడినది. మథిర్న కృష్ణే పరతస్వథోవా మిథో అభిపథ్యేత గృహవ్రతానాం అండాంత గోభీర్ శతాంశమిస్త్రం పునః పునశ్చర్విత చర్వినానాం. గృహవ్రతులైన వారు నిగ్రములైనట్టు ఇంద్రియముల కారణముగా నరకగాములై నమిలిన పిప్పినే పదే పదే నములుచుందురు. ఇతరుల బోధనలచే కాని, తమ స్వీయ యత్నముచే కాని, లేదా ఆ రెండు పద్ధతులను ఉపయోగించుట వలన కాని వారి చిత్తము ఏనాడును కృష్ణునియడ మొగ్గుచూపదు. ప్రస్తుతము మానవులందరూ పిప్పిని నమిలిడి కార్యక్రమములోనే మునిగియున్నారు. పునశ్చర్విత చర్వినాం, జనులు మృత్యు సంసారవత్మనికి సిద్ధపడియున్నారు. అనగా ఒక జన్మము విడసి మరణించి తిరిగి వేరొక జన్మమును పొంది మరణించుటకు వారు తయారయ్యున్నారు. ఈ నిరంతర జన్మమృత్యువులను ఆపుటకు కృష్ణ కథ అత్యంత ఆవశ్యకతమైనది. కాని కృష్ణ కథను సుఖదేవ గోస్వామి వంటి ఆత్మదర్శిని అయిన మహనీయుని నుండి విననిదే మనిషి భౌతిక అలసటను తొలగించేటి కృష్ణ కథామృతమును ఆస్వాదింపజాలడు. మరియు ఆధ్యాత్మిక అస్తిత్వమందు ఆనంద జీవితమును అనుభవింపజాలడు. ఇక కృష్ణ చైతన్యోద్యమ సంబంధమును కాంచినతో కృష్ణ కథామృతమును రుచిచూపిన వారలు భౌతిక వాంఛల నన్నింటినీ విడిచియందురు. కృష్ణుని కాని, కృష్ణ కథని కాని ఎరగని జాలి వారు కృష్ణ భక్తి మార్గమును ఏదో నూరిపోసేడి విధానము గను, వశీకరణ పద్ధతి గను భావించరు. భక్తులు ఆధ్యాత్మికానందమును అనుభవించుచుండగా వారు భౌతిక కాంక్షలను మరిచిపోవట పట్ల అభక్తులు ఆశ్చర్యపడదురు. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజన శలాకయాం చచ్చుకురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణీ నిర్విశేష శూన్యవాది పశ్చాచ్య దేశ తారిణీ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌడ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నైషాతి దుస్సహాక్షున్నాం చత్తోదమపి వాదతే విభంతం త్వన్ముఖాం భోజ చుత్యం హరికథామృతం. ప్రాయోపవేశము చేసి ఉన్నందున జలపానములను కూడా నేను త్యజించియుంటిని. అయినను మీ ముఖపద్మముల నుండి ప్రవహించడి శ్రీకృష్ణ లీలామృతమును పానము చేయుచున్న కారణమున దుస్సహనమైన క్షుప్తి పాసలు నాకెట్టి అవరోధములు కలిగింపజాలకున్నవి. వరుస క్రమంలో దీనికి ముందు శ్లోకం చర్చించాల్సి ఉండింది. అయితే ఆ శ్లోకంలో భాష్యం లేని దానివల్ల ఈ యొక్క శ్లోకాన్ని మనం ఈరోజు చదవడం జరిగింది. ముందు శ్లోకం, ఓ మునివర్య, నీవు కృష్ణుని కూర్చి సమస్తము ఎరుగుదువు. ఆ లీలల విషయమున నేను అడిగిన వాటిని కూర్చియు, అడగని వాటిని కూర్చియు విపులముగా వర్ణింపు. వాటిని ఆలకించుటకు నేను శ్రద్ధతోనూ ఉత్సాహంతోనూ ఉన్నాను. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో ఏం చెప్తున్నారు అంటే, మీరు సమస్తము ఎరుగుదురు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. సో సుఖదేవ గోస్వామికి తెలియనటువంటి విషయం ఏమీ లేదు, ఆయన సమస్తం ఎరిగి ఉన్నారనమాట. కారణం ఏమిటి అంటే, సుఖదేవ గోస్వామి స్వయంగా భగవంతుని యొక్క లీలలను ప్రత్యక్షంగా దర్శించినటువంటి వ్యక్తి అన్నమాట. చరిత్ర ఏం చెప్తుంది, సుఖదేవ గోస్వామి రాధారాణి యొక్క చిలుక, ఆమె తర్పీదునిచ్చినటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి చిలుక అన్నమాట. రాధారాణి ఎప్పుడన్నా కృష్ణుని దగ్గరికి సందేశం పంపించాలా అంటే ఈ చిలుకను పంపించేది. ఈ చిలుక వెళ్లి మృదు మధురమైనటువంటి వాక్కులతో కృష్ణుని పిలుస్తూ ఉండేది, హే కృష్ణ కృష్ణ అంటే ఇండికేషన్, రాధారాణి పిలుస్తూ ఉంది అని చెప్పి సందేశాన్ని పంపించింది అనమాట. ఎప్పుడైతే ఈ రాధాకృష్ణుల యొక్క లీలలు భౌతిక జగత్తులో అంతమందయ్యో, జీవుడు నిజమైనటువంటి దుఃఖ కారణం ఏమిటి అన్నటువంటిది తెలుసుకోలేక కృత్రిమమైనటువంటి పద్ధతులను అవలంబించి సంతృప్తి చెందడానికి విసిగి వేసారి విరక్తిని చెందుతూ ఉన్నాడనమాట. నిజానికి నిజమైనటువంటి దుఃఖ కారణం ఏమిటి అంటే, మనందరం కూడా భగవంతుని యొక్క అంశలం, ఆత్మ యొక్క ఆహారం పరమాత్మ సేవ, ఆహారం లభించని దానివల్ల ఆకలిగా ఉంది, అసంతృప్తిగా ఉంది. ఆ అసంతృప్తికి ఆకలికి ఆహారం ఏమిటి తెలియక పరిపరి విధాలైనటువంటి అన్యమైనటువంటి ఆహారాల వెనకాల పరిగిస్తూ సంతృప్తిని చెందకుండా విసిగి వేసారుతున్నాడు జీవుడు. రకరకాల ఏదేదో ఆహారాలు అనుకుంటూ ఉన్నాడు, కానీ నిజానికి జీవుని యొక్క ఆహారం ఆ పరమాత్మ యొక్క సేవ, అది జీవుని యొక్క ఆహారం. జీవేర స్వరూప హోయ్ నిత్యేర కృష్ణదాస్, జీవుని యొక్క స్వరూపం నిత్యం కృష్ణునికి దాస్యం చేయడం, కృష్ణునికి సేవ చేయడం. ఎందువల్ల మనందరం కూడా ఆ కృష్ణుని యొక్క అంశలం కాబట్టి, శరీరంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా భాగాలన్నీ కూడా పూర్ణ శరీరాన్ని సేవించాలి. అదే రకంగా ఆ భగవంతుని యొక్క అంశలమైనటువంటి మనందరం కూడా ఆ పూర్ణాంశ అయినటువంటి ఆ దేవదేవుని యొక్క సేవలో ఎప్పుడైతే కైంకర్యం చెందుతామో అప్పుడు పూర్ణ సంతృప్తి అనేది చెందుతుంది. ఇక్కడ ఎవరు ఎవరి మీద మనం శరణాగతి పొందాలనుకుంటూ ఉన్నాం, వాళ్ళందరి ద్వారా మనకేమి సంతృప్తి కలగట్లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు పూర్ణులు కారు కాబట్టి. అడుక్కు తినే వాటి దగ్గరికి వెళ్ళి మనం పీక్కు తింటే ఉపయోగం ఏముంది? ఆ పూర్ణంగా మనం అడిగితే ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. ఆ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పూర్ణ పురుషోత్తముడు భగవంతుడు. ఆయనే మనల్ని పూర్ణంగా సంతృప్తి చెందించగలరు. పురందరదాస్ చెప్తారు, దుడ్డు ఇల్లాంత అవనికి ఇల్లాంత దుఃఖ, డబ్బు లేదు అనేవాడికి డబ్బు లేదు అని బాధ అంటారు. ఇద్దే అవనికి ఉండేవాడికి దాన్ని ఎట్లా కాపాడుకోవాలా అని టెన్షన్, పక్క వీధిలో కుక్క మురిగితే నిద్రలేసి కూర్చుంటాడు అనమాట, అన్ని తలుపులు తాళాలన్నీ బాగా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. ఇదే అవనికి ఇదే అంత చింత, ఉండేవాడికి ఉంది అని చింత, ఇల్లావనికి ఇల్లా అంత చింత లేదు అని వాడి చింత అనమాట. తర్వాత మనే ఇల్లే ఇల్లా అనే, ఇల్లు లేని వాడికి ఇల్లు లేదని చింత, ఇల్లు ఉండేవాడికి గదులు ఎక్కువ ఉన్నాయి ఏ రూమ్లో పడుకోవాలని ఆలోచిస్తా రాత్రంతా మేల్కొని ఉంటాడు వాడు నిద్ర లేకుండా. అరే ఇన్ని రూములు ఉన్నాయి ఏ రూమ్లో పడుకోవాలా, అది వాడి ఆలోచన అంతా కూడా టెన్షన్. పాపం ఏమయ్యా టెన్షన్ లో ఉన్నా, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను ఏ రూమ్ లో పడుకోవాలో ఆశ్చర్యం అర్థం కావట్లేదు, అందుకని ఆలోచిస్తా ఉన్నాను. ఎంటి ఇల్లా అనేవరికి ఇలా అంత చింత అంట, భార్య లేదు అనేవాడికి భార్య లేదు అని చింత, ఏనాయనా ఉన్నావట అంటే పెళ్లి చేసుకోవాలి బాబు అందుకని చెప్పి టెన్షన్. భార్య ఉండేవాడి దగ్గరికి వెళ్ళి ఏరానాయన
నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏంటి నీ యొక్క సలహా అంటే? నీకేమైనా పిచ్చి పట్టిందంటే ఎందుకంటే హ్యాపీగా ఉండు, పెళ్లి ఎందుకు చేసుకుంటావు అంటాడు.
భార్య ఉండేవాడికి ఓరే నాయన ఏగలేక చూస్తా ఉన్నావు అని చెప్పి, లేని వాడికి లేదు అని చింత.
అన్ని భౌతికంగా ఉన్నాయనుకోండి, వాడి చింత ఏంటి అంటే అందరికీ ఏదో ఒక దుఃఖం ఉంది, నాకేమి లేదే అని వీడి చింత. సో ఈ రకంగా మనం చూసినట్లయితే చాలా మంది ఏమనుకుంటారు, డబ్బు లేని దాని వల్ల నేను అసంతృప్తిగా ఉన్నాను, మరి డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు. పదవి లేని దాని వల్ల నేను అసంతృప్తిగా ఉన్నాను, పదవి ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అందము లేని దాని వల్ల నేను అసంతృప్తిగా ఉన్నాను, అందము ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారా? నిజంగా అసంతృప్తికి కారణం ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ ఉన్నారు, జీవునికి సహజమైనటువంటి ఆహారం, సహజమైనటువంటి ఆనందం అది లభించట్లేదు. అది కేవలం ప్రభుపాదుల వారు చెప్పినట్లుగా రెండు విషయాలు మనం గుర్తించాల. ఈ శరీరం అన్నది వాహనం, నడిపించేవాడు ఆత్మ. నడిపించేవాడికి ఆకలేస్తే వాహనాన్ని పెట్రోల్ బంక్ తీసుకొని పోయి పెట్రోల్ పట్టిస్తే నడిపించేవాడు ఆకలి తీరదు. నడిపించేవాడికి ఆహారం ఏంటి? పెట్రోల్ కాదు, అన్నం. ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ, ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ. ఆ పరమాత్మ సేవ లభించనంత వరకు కూడా ప్రాపంచికంగా ఎన్ని ప్రక్రియలు చేసినా కాని ఏదో తీరని అసంతృప్తి. పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగింది, కానీ మనిషి యొక్క ఆనందం తరిగిపోయింది. కారణం ఏమిటి అంటే టెక్నాలజీ ఆనందం కాదు, మనిషికి ఆనందం, సహజమైన ఆనందం ఆ దేవదేవుని యొక్క సేవలో లభిస్తుంది. దాన్ని విస్మరించడం వల్ల ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ మనిషిలో రోజు రోజు అసంతృప్తి అనేది పెరిగిపోతూ ఉంది. మనం ఎప్పుడైతే ఈ సత్యాన్ని గుర్తిస్తామో అందువల్ల మనం ఏం చేయాలా? ఆచార్యుల్ని సంప్రదించాలా. నా అసంతృప్తి కారణం ఏమిటి? తత్వదర్శన, తత్వాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి. పరీక్షిత్ మహారాజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆయనంతటా ఆయన కూర్చొని ఏదో ఆలోచించుకోవట్లేదు, నేనేం చేయాలా, నా అసంతృప్తి కారణం ఏంటి ఏమి అని. ఆయన ఏం చేశారు? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయాం ఉపదేక్షితే జ్ఞానం. జ్ఞానిన తత్వదర్శన, తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి శరణాగతి పొంది, స్వామి నాకు విన్నవించండి, నేనేం తెలుసుకోవాలా, మృత్యువును చేరుకోబోయే ముందు నన్ను గమ్యం ఏమిటి, ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం పొందిన తర్వాత. మనుష్య జన్మ చాలా విలువైనటువంటిది, దుర్లభ మనుష్య జన్మ, దొరకడమే దుర్లభం. 80 లక్షల యోనుల్లో నుంచి మనం ప్రయాణం చేసుకుంటూ చివరిగా మనుష్య జన్మ జీవునికి లభిస్తుంది. అందువల్ల మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రావయమైతు నంశ సమన్వవేతాం పశుభీనరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీనరాణం, పశువులో నరుల్లో ఈ నాలుగు సమానంగా ఉన్నాయి. అవి నాలుగు చేస్తాయి, మనము ఈ నాలుగు చేస్తాం. మరి మనం ఎప్పుడు ఉన్నతులవుతాం? ధర్మోహితేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు విశేషో ఉన్నతులవుతాం. ధర్మేన హీన పశుహీ సమాన, ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. మరి ధర్మం ఏంటి? ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం, ఇది ధర్మం. అందుకనే సేవ అన్నటువంటిది చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. భార్య భర్తనన్న సేవిస్తుంది, భార్యను భర్తన సేవిస్తారు, వాళ్ళిద్దరూ కలిసి పిల్లలను సేవిస్తారు, లేకపోతే పిల్లల తల్లిదండ్రులను సేవిస్తారు, లేకపోతే నాయకులు ప్రజల్ని, ప్రజలు నాయకుల్ని. ఎవ్వరు దొరక్కపోతే ఒక పిల్లినో కుక్కనో ఇంట్లో పెట్టుకుని దానికి పాయికానా అన్ని ఉదయంతో లేస్తే అన్ని చేసుకుంటూ ఉంటాం. సేవోన్ముఖో హి జిహ్వావు, సేవ. సేవ అనేది జీవుని యొక్క సహజమైనటువంటి లక్షణం. మరి ఎవరిని సేవిస్తే సంతృప్తి చెందుతాం? ఇది సత్యం తెలుసుకోవాలా? ఆ దేవదేవుడైనటువంటి భగవంతుణ్ణి. చెట్టు ఉంది, కొమ్మలున్నాయి, పువ్వులున్నాయి, రెమ్మలున్నాయి, ఆకులున్నాయి, కాయలున్నాయి. ఆ చెట్టు అంతా సంతృప్తి చెందాలంటే ఆకుకు, కొమ్మకు, పువ్వుకు, కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు. కాండానికి పోస్తే చెట్టు సమృద్ధి చెందుతుంది, సంతృప్తి చెందుతుంది. అన్నిటికీ మూల కారకుడైనటువంటి ఆ దేవదేవుని సేవించడం ద్వారా సృష్టి అంతా కూడా సంతృప్తి చెందుతుంది అన్నమాట. జీవుడు సంతృప్తి చెందుతాడు. సో అందువల్ల మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం సుఖదేవ గోస్వామి తోటి పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నారు అంటే, సమస్తము ఎరుగుదువు అంటున్నాడు. సమస్తం ఆ దేవదేవుణ్ణి తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్టు దాంతో సమానం అయిపోతుంది అనమాట. ఆ దేవదేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్న దాంతో సమానం అవుతుంది అనమాట. కానీ మనమేమనుకుంటామంటే సమస్తం మనకు కూడా తెలుసు అని చెప్పి అనుకుంటాం. పూర్ణం నాకనే తెలుసు. ఏదైనా ఇన్స్ట్రక్షన్ మనకు వచ్చినప్పుడు ఏమంటాం, నాకు తెలుసు బలవాడు, నాకు తెలుసు, మనకన్నీ తెలుసు అనుకుంటాం. కానీ కృష్ణుడు భాగవతంలో ఏం చెప్తారంటే, ఇంద్రుడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అంటాడు. తర్వాత ఏమంటాడంటే, ఇంద్రుని కన్నా బ్రహ్మ నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అంటాడు. తర్వాత ఏమంటారంటే, బ్రహ్మ కన్నా లక్ష్మీదేవి నాకు చాలా ప్రియం అంటారు. తర్వాత ఏమంటారంటే, లక్ష్మి కన్నా నాకు సంకర్షణుడు చాలా ప్రియం అంటారు. తర్వాత ఏమంటారంటే, ఆ సంకర్షణుడి కన్నా నాకు నేనే ప్రియం అంటారు. తర్వాత ఏమంటారంటే, హే ఉద్ధవ నాకన్నా నీవు నాకు ప్రియం అంటారు. ఉద్ధవ నాకన్నా నీకు నీవు నాకు ప్రియం అంటారు. అటువంటి ఉద్ధవుడు వృందావనానికి వెళ్లిన తర్వాత ఈ యొక్క గోపికలను, నందబాబాను, యశోదమ్మను వీళ్ళందరినీ కలిసిన తర్వాత, గోపబాలులను వీళ్ళందరి యొక్క భక్తి భావన చూసిన తర్వాత ఆయనేమంటున్నారంటే, అజ్ఞానంలో నేను గొప్ప జ్ఞాని అని అనుకున్నాను, కృష్ణుడు నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి అనుకున్నాను, కానీ ఈ యొక్క వృందావనంలో ధూళిగనో గడ్డి పోతగనో జన్మిస్తే, ఈ గోపికల గోపబాలుల యొక్క పాదస్పర్శ తగిలితే అప్పుడు కృష్ణుడు ఎవరో తెలిసేదానికి అవకాశం ఉంది, కానీ అంతవరకు కృష్ణుడు ఎవరో తెలుసుకునేదానికి అవకాశం లేదు అంటున్నాడు. ఈ వృందావనంలో ధూళిగనో గడ్డిగనో మొలచినట్లయితే ఆ గోపికల యొక్క పాదధూళి మనకు తగిలినప్పుడు అప్పుడు కృష్ణుడు ఎవరో తెలుస్తుంది, కానీ అంతకు మించి తెలియదు. మనం ఆ దేవదేవుణ్ణి తెలుసుకోవాలా అంటే ఆయన యొక్క ప్రియమైనటువంటి భక్తుల యొక్క సేవ ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ భగవద్ భక్తుల యొక్క సేవ ద్వారా మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. పరీక్షిత్ అని పేరెందుకు వచ్చింది ఆయనకి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. ఎవరు? అశ్వత్థామ. ఆ బ్రహ్మాస్త్రం బారి నుండి రక్షించడానికి సాక్షాత్తు భగవంతుడు ఆ బ్రహ్మాస్త్రానికి అడ్డంగా నిలబడ్డాడనమాట. ఇంతకు ఇప్పుడేంటి, నిన్న గుజరాత్ లో బాంబు ప్రేలుడు జరిగింది. ఎవరి మీద కక్ష? గవర్నమెంట్ మీద కక్ష, లేకపోతే ఇంకో దాని మీద కక్ష? అమాయకులందరినీ నాశనం చేస్తారనమాట. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, బ్రహ్మాస్త్రం ఎంత ఫైన్ టెక్నాలజీ, ఈ రోజు బాంబులు అవి ఇవి కనుక్కొని మేమేదో గొప్ప సాధించామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇంతకు ముందు రోజుల్లో టెక్నాలజీ ఇంకా చాలా ఫైన్ గా ఉండింది. బ్రహ్మాస్త్రం అంటే ఈ బ్రహ్మాండాన్ని సమూలంగా సర్వనాశనం చేయగలిగినటువంటి అస్త్రం. అదే అస్త్రం వల్ల ఎంత ఫైన్ టెక్నాలజీ అంటే, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం మీద ఏం చేస్తే తల్లికి కూడా ఏం కాకుండా పిండంని నాశనం చేస్తుంది అనమాట. అది ఫైన్ టెక్నాలజీనా, లేకపోతే ఒక బాంబు వేసి అమాయకుల్ని అందరినీ కూడా చంపేయడం ఫైన్ టెక్నాలజీనా? చాలా ఫైన్ టెక్నాలజీ అనమాట. తల్లి గర్భంలో పిండం ఉంటే పిండానికి హాని కలిగితే తల్లికి ఏం జరగదు మళ్ళా, అంత ఫైన్ టెక్నాలజీ అనమాట. ఆ యొక్క బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు సాక్షాత్తు భగవంతుడు అడ్డంగా నిలబడి ఆయన్ని రక్షించాడు. ఆయన జన్మించిన తర్వాత ఆయన చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరీక్షగా చూస్తున్నాడంట. ఆ తల్లి గర్భంలో చూసినటువంటి దివ్య పురుషుడు ఇతనేనా అని పరీక్షగా చూస్తున్నాడంట. అందుకని ప్రతి ఒక్క వ్యక్తిని పరీక్షగా చూస్తున్నారు కాబట్టి ఆయన పేరు పరీక్షిన్ మహారాజ్ అని చెప్పి పెట్టారనమాట. అంటే తల్లి గర్భంలోనే భగవత్ సాక్షాత్కారం పొందాడు, దర్శనం పొందాడు. అటువంటి మహాత్ముడు కూడా నీ నాకు తెలుసులేవయ్యా అని చెప్పి అనట్లేదు, అని అనట్లేదు. ఏం చేస్తున్నారు, తత్వదర్శనుడైనటువంటి ఒక వ్యక్తి, ఆ భగవత్ ప్రతినిధి, ఆ ఆధ్యాత్మిక గురువు, పవిత్రుడు ఆయన సన్నిధికి వెళ్లి శరణాగతి పొంది, మీరు అన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి ఈ సత్యాన్ని నాకు తెలియచేయండి అంటున్నారు. తర్వాతి శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఆకలి దప్పులు కృష్ణ కథామృతం. ఏమన్నారు, కృష్ణ యొక్క లీలలేమన్నారు? కథామృతం, కథ అమృతం. మన కథలు విషం. మన కథలు ఎవరికన్నా చెప్తే మళ్ళా మన ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు అనమాట, అంత విషంగా ఉంటాయి. కానీ కృష్ణ కథామృతం, కృష్ణుని యొక్క కథలన్నీ కూడా అమృతప్రాయం. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు ఈ సంకీర్తనోద్యమంలో, ప్రతి పదం పూర్ణామృత స్వాదనం. నిజంగా ఈ అమృతాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళ జీవితం ఎట్లుంటుంది? ప్రతి ఒక్క అడుగు కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినట్టుంటుంది. కానీ మనకు ఎప్పుడెప్పుడు అయిపోతాయి రోజు, ఎందువల్లంటే అంత లైఫ్ అంతా హారిబుల్ గా ఉంది, టైం తొందరగా అయిపోతే ఏదో గడిచిపోద్దులే అని చెప్పి అనుకుంటా ఉన్నాం అనమాట. కానీ కృష్ణ కథామృతంలో పూర్ణంగా నిమగ్నమైనప్పుడు, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించేటప్పుడు, అరే అప్పుడే అయిపోయింది ఆ టైం, ఇంత మాధుర్యం తొందరగా అయిపోయింది, ఇంకొంచెం సేపు వినుంటే బాగుండు, ఇంకొంచెం సేపు దర్శించుంటే బాగుండు. ఎక్కడెక్కడి నుంచో వేల లక్షల మంది స్వామివారి దగ్గరికి వెళ్తారు కొండ మీదకి, ఆయన దివ్య మంగళ స్వరూపం చూసే లోపలే జరుగో మూవ్ మూవ్ లాగుతారు, లేకపోతే వా ఇంత దూరం నుంచి వస్తే ఆ క్షణం కూడా చూడలేకపోయాం. ఎందువల్లంటే ఆయన రూపం అంత మధురంగా ఉంది, సో ఇంకా చూడాలా అనిపిస్తూ ఉంది. ద్వారకలో ఉన్నటువంటి ద్వారకాపురి వాసులందరూ కూడా వాళ్ళ యొక్క తనివి తీరట్లేదంట. స్వామి కురుక్షేత్ర సంగ్రామం నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆయన యొక్క రూపం ఎంత మాధుర్యంగా ఉంది, ఎంత సమ్మోహనంగా ఉంది అంటే వాళ్ళు తిలకిస్తూ ఉంటే అది తీరట్లేదు, తనివి తీరట్లేదు, ఇంకా చూడాలా ఇంకా చూడాలా ఇంకా చూడాలా అనిపిస్తుంది. కానీ భౌతికమైనది ఏదైనా కానీ గులాబ్ జామున్ చాలా బాగుంది, రెండు తిన్నాం, మూడు తిన్నాం, ఐదు తిన్నాం, పది తిన్నాం, తిన్నది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, వామిట్ అయిపోతుంది. భౌతికం ఏదైనా కానీ దెర్ ఇస్ ఎ బిగినింగ్, దెర్ ఇస్ ఎన్ ఎండ్, దానికి ఆది అంతం ఉంది. కానీ ఆద్యంతములు లేనటువంటిది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అని ఏమన్నా ఎందుకన్నారు? ఆద్యంతములు లేదు, దీనికి ఆది అంతము లేదు, అనంతం. దీనిలో ఉన్నటువంటి మాధుర్యం పరమాద్భుతం, తనివి తీరనటువంటిది అనమాట, తనివి తీరనటువంటి. సో ఇక్కడ ప్రాపంచికం ఏదైనా కానీ విరక్తి అన్నటువంటిది ఉంటుంది అనమాట, కానీ ఆధ్యాత్మికం అతీతమైనటువంటిది. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నారు అంటే, చాలా మధురం ఈ కృష్ణ కథామృతం, అందువల్ల నాకు ఆకలి దప్పులు తెలియట్లేదు, ఆకలి దప్పులు తెలియట్లేదు. మన ఆధ్యాత్మిక జగత్తులో ఆకలి దప్పులు అవన్నీ లేవని ఎందుకంటున్నారు అంటే, అక్కడ జీవుడు సంపూర్ణంగా భగవత్ సేవలో కైంక్రియం అవడం వల్ల ఆకలి దప్పులు అనేటివి తెలియవు అన్నమాట. ప్రతి క్షణం దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందడం వల్ల, దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందడం వల్ల. కానీ ఈ సత్యం తెలియక భౌతిక జగత్తులో వెరైటీలు మార్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పునశ్చర్విత చర్వినానాం చూయింగ్ ద చూడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. దవడలు నొప్పి పుడుతున్నాయి, అదే చెత్త నవిలి నవిలి. ఏమిటా చెత్త అంటే, ఆహారము, నిద్ర, భయము, మైథునం ప్రతి జన్మలో నములుతూ ఉన్నాం, నములుతూ ఉన్నాం, నములుతూ ఉన్నాం. నమిలేసిన పిప్పిలో నుంచి ఇంకా మాధుర్యం రావాలా రావాలా అంటే ఎక్కడొస్తుంది, అంత అయిపోయింది, రసమేమీ లేదు, రసమేమీ లేదు, ఇంకా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకని ఏ లెవెల్లో మనం ఇంద్రియ భోగాలు అనుభవించినా కానీ అది ఒకటే. ప్రభుపాదులు వారు చెప్తారు, 5-స్టార్ లెవెల్ అయినా 9-స్టార్ లెవెల్ అయినా ఏదైనా ఒకటేనమాట. కానీ మనమేమనుకుంటామంటే ఆ వెరైటీస్ మార్చింది దానివల్ల. చరిత్రలో ఒక కథ ఒకటి ఉంది, మరి మీకు చెప్పానో లేదో. ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన వీధిలో పోతూ ఉంటాడు, అయితే చాలా బీదవాడు వాడు. ఒక అందమైనటువంటి వేష ఎదురుపడుతుంది అనమాట, ఆమెను చూడగానే హృదయ గ్రంథి, ఈ యొక్క ఇంద్రియాలు కామానికి స్థావరాలు, ఈ ఇంద్రియాల ద్వారానే మనసు జీవుడు భ్రాంతి చెంది ఈ భౌతిక జగత్తులో బంధింపబడతాడు. అందుకని ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఋషికేశ ఋషికేశ సేవనం, ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని సంపూర్ణంగా కైంకర్యం చేసి ఇంద్రియాలని పవిత్రం చేసుకోవాలా. ఎప్పుడైతే ఆ అందమైనటువంటి స్త్రీని చూశాడో ఈయన హృదయ గ్రంథి, మెలకలు తిరిగిపోయాడు అనమాట, మెలకలు తిరిగిపోయాడు. సో అందుకని చెప్పి మనం భగవంతుని యొక్క దివ్యమంగళమైనటువంటి దర్శనం, విగ్రహాలను దర్శనం చేయడం ద్వారా, ఆ విగ్రహాలను సేవించడం ద్వారా ఈ కళ్ళు
నామస్మరణ వినడం ద్వారా, చెవులు ఉచ్చరించడం ద్వారా, నాలుక ప్రసాదం తినడం ద్వారా, ఈ యొక్క భగవంతునికి అర్పించినటువంటి పుష్పాలు అగరత్తులు వీటి వాసన చూడడం ద్వారా, ముక్కు ఈ భగవత్ భక్తులను భగవంతుణ్ణి సేవించడం ద్వారా, స్పర్శ తులసి మాలను స్పృశించడం ద్వారా మనలో ఉన్నటువంటి స్పర్శ ఉద్వేగం ఇవన్నీ కూడా శాంతింపబడతాయి, దివ్యంగా తయారవుతాయి భౌతికం నుంచి ఆధ్యాత్మిక. ఎప్పుడైతే ఆ వేశ్యను చూశాడో ఈయన ఆకర్షితుడయ్యాడు. మనం అప్పుడప్పుడు టీషర్ట్ల మీద చూస్తాం, ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ వృందావన్, ఈయన హార్ట్ లాస్ట్ అయిపోయింది వేశ్య దగ్గర, సో ఆయన ఒక బెనీని తగిలించుకోవాలన్నమాట, ఐ లాస్ట్ మై హార్ట్ విత్ దిస్ ప్రాస్టిట్యూట్ అని చెప్పి. సో ఆయన ఇంటికి వెళ్ళాడు, వెళ్తే భార్య లోపలికి పిలిచి భోజనం వడ్డించింది అనమాట, కానీ ఈయన మాత్రం పీసుపోయిన బల్బులా కూర్చోన్నాడు. భార్య అడిగింది, ఏమండి అంటున్నారని, ఏంటండి ఎందుకు అంటున్నారు డల్గా, అదే ఏం లేదు. ఈ రకంగా నెల రోజులు గడిచిపోయిందంట. భార్య అనుకునేది ఆమె చాలా పతివ్రత, నా భర్త యొక్క దుఃఖాన్ని ఏదో ఒక రకంగా తొలగించాలని బ్రతిమాలిందనమాట. ఏమండి మీ దుఃఖానికి కారణం ఏంటి చెప్పండి, అంత బ్రతిమాలేసరికి కొంచెం సిగ్గుపడుతూ, అదే ఏం లేదు, మన ఊర్లో ఉన్న వేశ్యను చూశాను, ఆమెతో సాంగత్యం చేయాలని కోరిక కలిగింది, అయితే నా దగ్గర డబ్బు లేదు కదా అందుకని దుఃఖంగా ఉన్నాను. అప్పుడు ఏం చెప్పిందంట, మీరేమీ దుఃఖపడద్దు, మీ కోరిక నేను తీరుస్తాను, నా సాయశక్తులా ప్రయత్నిస్తానని. ఈమెం చేసేది, ప్రతిరోజు కూడా వేశ్య నిద్ర లేచేసరికి ఆమె ఇంటికి వెళ్ళిపోయి పాచి పని అన్ని పనులు చేసి పెట్టేదన్నమాట, ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు కడగడం, అన్ని చేసి పెట్టేది. వేశ్య నిద్ర లేచేసరికి ఇల్లంతా పనులన్నీ అయిపోయి ఉన్నాయి. ఈమె వచ్చేసేది, వేశ్యకి అర్థం కాలేదు, ఎవరు ఈ పనులన్నీ చేస్తున్నారు, ఏమి ఆశించి చేస్తున్నారు నా నుంచి. ఒక నెల రోజుల తర్వాత వేశ్య అనుకుంది, ఈ పనులు చేసేవారు ఎవరో గుర్తించాలని ముందుగా లేచి ఒక దగ్గర దాక్కొని చూస్తూ ఉంది, ఎవరు చేస్తున్నారా, ఈ బ్రాహ్మణ పత్ని వచ్చి ఆ పనులన్నీ చేస్తూ ఉంది. అప్పుడు వేశ్య వచ్చి, ఏమీ ఆశించకుండా ఈ పనులన్నీ చేసావమ్మా, నువ్వు ఏం కోరుకున్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అసలు నీకేం కావాలో చెప్పమ్మా అని. అప్పుడు ఈ బ్రాహ్మణ పత్ని చెప్పింది, నాకేమీ వద్దండి, మా ఆయన యొక్క హృదయం మీ దగ్గర ఉంది, మీ దగ్గర వదిలేశాడు ఆయన, ఆయనకు మీరు సాంగత్యం ఇవ్వాలి, అదే నా కోరిక. మనం కూడా ఏంటి అంటే, ఒక్కోసారి బ్లడ్ హార్ట్ నుంచి పంప్ అవుతుంది అనమాట, పంప్ అయ్యి బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ అప్పుడు పనిచేస్తుంది, మన బ్రెయిన్ అప్పుడప్పుడు పనిచేయదు. కారణం ఏంటంటే మన హార్ట్ ఎక్కడో పెట్టేశాం, అది అక్కడ పనిచేస్తుంది, అందుకని ఇక్కడ పనిచేయట్లేదు. అది కామమై ఉండొచ్చు, కాంచనమై ఉండొచ్చు, కీర్తి అయి ఉండొచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయ వస్తువుల దగ్గర మన హృదయాన్ని వదిలేస్తుంటాం, అందుకని చెప్పి అప్పుడప్పుడు బ్రెయిన్ పని డల్గా ఉంటుంది. ఈయన కూడా ఏం పనిచేయట్లేదు, ఆయన హార్ట్ ఎక్కడుందో ఎక్కడో వదిలేశాడు అనమాట. అప్పుడు ఈమె చెప్పింది బ్రాహ్మణ పత్ని, అమ్మా మా ఆయన హృదయం నీ దగ్గర ఉందమ్మా, కొంచెం ఆయనకి సాంగత్యం ఇవ్వాలి, ఆయన కోరిక. అప్పుడు ఆ వేశ్య చెప్పింది, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, మంచి ముహూర్తం ఒక రోజు పెట్టి ఆ రోజు రమ్మని చెప్పి చెప్పండి మీ ఆయనకి అని చెప్పి చెప్పింది. ఆ రోజు ఆయన ఆ దారిద్ర్యంలోనే, ఎంత దరిద్రుడైనా కానీ ఒక స్పెషల్ డ్రెస్ ఒకటి ఉంటుంది, ఏదో ఒక రోజు వేసుకోవాలి పండగ రోజు అని చెప్పి. సో ఆ ఈ స్పెషల్ డ్రెస్ వేసుకొని చాలా ముస్తాబ్ అయిపోయి ఆమెను వచ్చేసాడు అనమాట. ఆ వేశ్య సగౌరవంగా ఆహ్వానించి ఆయనకు మర్యాదలన్నీ చేసి ఆశీనులను కావించి తర్వాత ఇప్పుడు భోజనం వడ్డించింది మొదట. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఏంటది అంటే, ఆ భోజనము రెండు పళ్ళెల్లో వడ్డించింది, ఒకటేమో బంగారు పళ్ళెం, ఇంకోటేమో మట్టి పళ్ళెం. వడ్డించి ఆమె ఏమంటుంది అంటే, అయ్యా ఆర్య, మీరు బంగారు పళ్ళెములో భుజించెదరా, మట్టి పళ్ళెములో భుజించెదరా అనింది. అంటే ఈయనకు భోజనం మీద లేదు దృష్టి అంతా కూడా, ఈయన మట్టి పళ్ళెమైతేనేముంది, బంగారు పళ్ళెమైతేనేముంది, పదార్థములు రెండును ఒకటే కదా అన్నాడు. దీనిలోనూ లడ్డు ఉంది, దానిలోనూ లడ్డు ఉంది, దీనిలోనూ బూందీ ఉంది, దానిలోనూ బూందీ ఉంది, పదార్థము ఒకటే కదా, పళ్ళెము ఏది అయినా ఏమి అన్నాడు. మరలా ఆమె అనింది వేశ్య, అట్లా కాదండి,
మీరు ఏ పళ్ళెములో భుజించెదరో చెప్పవలను అనింది. మరలా ఈయన సిగ్గుపడుతూ, ఏ పళ్ళెమైన ఏమున్నది అండి, ఒకటే కదా పదార్థము అన్నాడు. మూడోసారి ఆమె మళ్ళా అడిగింది, మరలా ఈయన ఇంకొంచెం సిగ్గుపడుతూ, ఏ పళ్ళెమైతే ఏముంది అని చెప్పన్నాడు. అప్పుడు ఆ వేష, లేదా ఇప్పుడు దాకా ఎంత మర్యాద చూపించింది, ఇప్పుడు ఏంటో నాయన రై లేచి నిలబడరా అంటుంది అని చెప్పి గుండె కట్టుకుంటూ లేచి నిలబడుకున్నాడు. ఏమన్నావరా నాయన, ఏ పళ్ళెమైనా ఒకటే అన్నానండి అన్నాను. ఇచ్చోడా, నేనైనా ఒకటే, నీ భార్య అయినా ఒకటేరా, పదార్థం ఒకటేరా నాయన, ఇంద్రియ భోగం ఒకటేరా, ఏ పళ్ళెమైనా ఒకటే అన్నావు కదా, మట్టి పళ్ళెమైనా ఒకటే, బంగారు పళ్ళెమైనా, పో నీచ్చుడా ఇక్కడ నుంచి, పో ఇక్కడ నుంచి. అప్పుడు ఇంద్రియాల్లోకి వచ్చి బయటపడ్డా. మనమేమనుకుంటామంటే బయట కప్పు ప్యాకింగ్ మారితే ఏమన్నా రుచులు మాధుర్యాలు పెరుగుతాయేమో అని అజ్ఞానం మోహానికి గురి అవుతాం, కానీ ఇంద్రియ భోగం అన్నటువంటిది ఎక్కడ అనుభవించినా కానీ అది ఒకటే. పునశ్చర్విత చర్వీనానాం చూయింగ్ ద చూడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, అది ఆ పిప్పి నమిలినదే. ఏమి కొత్త మాధుర్యం ఏమి రాదు దాని నుంచి, దాని నుంచి ఏమి రాదు, కొత్తదేమి రాదు. సో ముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటి సత్యం ఇది. మరి మాధుర్యం ఎక్కడ ఉంది? కృష్ణ కథామృతం, కృష్ణ కథల్లో ఉంది మాధుర్యం, కృష్ణుని యొక్క నామంలో ఉంది మాధుర్యం, కృష్ణుని యొక్క లీలల్లో ఉంది మాధుర్యం, కృష్ణుని యొక్క రూపంలో ఉంది మాధుర్యం. మధురం మధురం మధురం, ప్రతి అణువు మధురం. కృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణుని యొక్క లీలలు, నామం, ఆయన యొక్క నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తామో, నామ నామకారి బహుదా నిజ సర్వశక్తి, మనిషికి శక్తి లేదు, వోల్టేజ్ లేదు లోపల, కారణం నామం అనేటువంటి పవర్ తీసుకోవట్లేదు. చైతన్య మహాప్రభు అదే చెప్తున్నారు, అరే పిచ్చివాళ్ళలారా, శక్తి అది తింటే ఇది తింటే ఏదేదో తింటే శక్తి వస్తుందేమో అనుకుంటున్నారు, వాటిల్లో వేటిల్లో శక్తి లేదు. నామ నామకారి బహుదా నిజ సర్వశక్తి, నిజమైన శక్తి ఆ భగవంతుని యొక్క నామంలో ఉంది. అందువల్ల ఈ విషయం తెలుసు కాబట్టి ఇంతకు ముందు తిరుమల కొండలకు ఎవరొచ్చినా కానీ గోవింద గోవింద గోవింద, ఇప్పుడు సిగ్గు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని ఆ స్వామివారి ముందుకు పోయి పొరపాటున గోవిందాన్ని పలకేం చేసుకుంటాడు. ఎవరన్నా చూస్తే ప్రెస్టేజ్ డౌన్ అనమాట. అరే అసలు ఎందుకు వస్తున్నాం స్వామి సన్నిధికి, ఎందుకు వస్తున్నాం? ఆయన దర్శనం ద్వారా, ఆయన నామం ద్వారా మనం చేసినటువంటి పాపాలు వీటన్నిటిని ప్రక్షాళనం చేసుకుని పవిత్రులు కావడానికి వస్తున్నాం. రామేశ్వరం పోయిన శనేశ్వరం పోనట్టుగా ఇక్కడికి వచ్చి కూడా ప్రాపంచికమైనటువంటి భావనలతో ఉంటే ఉపయోగం ఏముంది? ఇక్కడ ఆ దేవదేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఆ భగవంతుని యొక్క నామస్మరణతో రావాలా. గోవింద గోవింద గోవింద. నేను చిన్నప్పుడు బాగా గుర్తు నాకు, మేము దగ్గర నెల్లూరులో ఉండేవాళ్ళం అనమాట. బస్సు ఎక్కిన దగ్గర నుంచి తిరిగి మళ్ళా ఇల్లు చేరుకునేంత వరకు ఎన్నిసార్లు గోవిందుని నామం చెప్పేవాళ్ళము. ఇప్పుడు బస్సు ఎక్కిన కొండ ఎక్కుతున్న దర్శనానికి పోయే దారిలో క్యూలో నిలబడుకోనున్న స్వామి ముందుకు వెళ్తున్నా ప్రాపంచికమైన భావంలే. వాళ్ళింట్లో ఏమైంది, అక్కడేమైంది, ఇదేమైంది, ఆ సినిమా కబుర్లు అది ఇది చెత్త చెదారం అవన్నీ ఇక్కడికి వచ్చి చర్చించాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని చర్చించుకోవచ్చు, టైము డబ్బు అన్ని వేస్ట్ అనమాట. సో అందువల్ల భాగవతం ఏం చెప్తుంది, పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు ఆ భగవద్భక్తి భావన లేకపోతే సయేవ గోకరం, ఒక గోవు గాడిద పోయి గంగలో స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుంది, జంతువు అది. మనం కూడా పుణ్యతీర్థాలకు వెళ్లి ఆ భావన అన్నటువంటిది లేకపోతే సయేవ గోకరం, ఒక గోవు గాడిదలాగానే జంతువు తిరిగినట్టే అక్కడ మనకు ఇంకే ఫలితము దక్కదనమాట. సో అందువల్ల మనం ఆ పవిత్రమైనటువంటి భగవద్భక్తి భావనతోటి ఆ పుణ్యతీర్థాలను సందర్శించడానికి మనం ప్రయత్నించాలా, అది ముఖ్యమైనటువంటి విశేషం. సో భగవంతుని యొక్క లీలలు ఎంతో మధురం, ఎన్నో చమత్కారాలు. మనం ఆ లీలల్లో ఒక రసం మిస్ అవుతుంది అనేది లేదు, అన్ని రసాలు ఉన్నాయి. భగవంతుని యొక్క లీలలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి జీవునికి. కృష్ణుడి దగ్గరికి అందరి ఇళ్ళకు వెళ్లి వెన్నా మీగడ దొంగిలించేవాడంట. వాళ్ళు తరుముకుంటే పరిగెట్టుకుంటూ వచ్చి యశోదమ్మ కొంగుతో తన మూతి తుడుచుకొని అమాయకంగా నిలబడుకునేవాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళంట, ఏమ్మా యశోదమ్మా మీ ఇంటిలో ఏం తినడానికి ఏం లేవా, మా ఇళ్ల మీదకి వచ్చి విన్నా మీగడ అంత దొంగిలిస్తున్నాడు. అప్పుడు యశోదమ్మ అడుగుతుంది, ఏందా కన్నయ్య నిజంగా తిన్నావా వాళ్ళ ఇంటికి వెళ్ళి. కృష్ణుడు మాటల్లో కూడా చమత్కారం, ప్రజవాసులు చెబుతున్నాడు, మయ్యా మై నహీకాయ అమ్మా నేను తినలేదు అని గోపికలు యశోదమ్మకి వినిపిస్తూ ఉంది. గోపికలకి ఏమి వినిపిస్తుందంటే, మయ్యా మై నేహీకాయ నేనే తిన్నాను ఏంటంట, మై నేహి గోపికలకేమో మయ్యా మై నేహీకాయ అన్నట్టు వినిపిస్తుంది నేనే తిన్నాను. యశోదమ్మకేమో మయ్యా మై నేహీకాయ నేను తినలేదు. అప్పుడు యశోదమ్మ మై నేహీకాయ అన్నప్పుడు చూసారా వాడు తినలేదంట అని చెప్పినప్పుడు వాడు యశోదమ్మ వాళ్ళ వంట చూసినప్పుడు అప్పుడు కృష్ణుడు మై నేహీకాయ ఏంటంట, చూడు చూడు వాడి నోటితో చెప్తున్నాడు తిన్నాను అని చెప్పి, ఏమే నాకేమన్నా చెవుడు వచ్చిందా ఈయనైనా ఇంకొకసారి చెప్పు, మయ్యా మై నేహీకాయ మై నహి అనే దగ్గర మై నేహి నహి నహి నే నే నాయి ఎంత చమత్కారం. ఒక్కొక్కసారి కృష్ణుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆతృతలో మూర్తి తుడుచుకోవడం మర్చిపోయేవాడంట. ఆ నల్లని ముఖార విందం మీద ఆ తెల్లని వెన్న అంటుకొని ఉండేదనమాట. అట్టే ఉంటే చూడు వాడు తిన్నాడో లేదో తెలియడానికి వాడి మూతే చెప్తుంది అంటే, అప్పుడు కృష్ణుడు అరే మూతి తుడుచుకోలేదా అమ్మా ఏం చెప్పమంటావే, నా మీద కక్షతోటి నన్ను బలవంతంగా పట్టుకుని ఆ వెన్న కుండలో నుంచి వెన్న తీసి నా మూతికి రాసి మరీ పంపించారే ఈ గోపికలు. ఏమే ఇంత కక్ష నా పిల్లవాడి మీద మీకు, ఇంత కక్ష నా పిల్లవాడి మీద మీకు. ఒకరోజు యశోదమ్మ అనిందంట, ఏ నా వాడి మీద ఊరికే ఫిర్యాదులు ఇస్తే కాదు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఇక తమాషగా ఉంటుంది. అప్పుడు గోపికల ఇళ్లలో ఏం చేశారంటే కృష్ణుడు వస్తే తెలియాల, యాక్చువల్గా వాళ్ళందరూ కూడా వెన్న చిలికేటప్పుడే అనుకుంటారంట, ఈ రోజు మా ఇంటికి వచ్చి కృష్ణుడు దొంగతనం చేస్తే బాగుంటుంది అని. వాళ్ళు చేసేదేమో కృష్ణుడి కోసం, ఆ ఫిర్యాదులు ఇవ్వడం ద్వారా ఆ లీలను ఇంకొకసారి చర్చించుకునేదానికి అవకాశం వాళ్ళకన్నమాట. అది మనం బాగా గుర్తించవచ్చు దశమ స్కంధంలో. ఎందువల్లంటే యశోదమ్మ చెప్తుంది, మీ ఇంట్లో అందకుండా పెట్టుకోకూడదా ఉట్టే ఉట్టి మీద, అంటే మీ వాడికి అందని ప్రదేశం ఈ సృష్టిలో లేదంటారు వాళ్ళు. కనపడకుండా పెట్టుకోకూడదా అంటే మీ వాడి ఒంటి మీద వేసే ఆభరణాలు ఉన్నాయి చూడు, దగదగ మెరిసిపోతున్నాయి, ఆ ఆభరణాల వెలుగులో చీకటి అంధకారం అంతా కూడా వెలుగుమయమవుతుంది, బాగా కనిపిస్తున్నాయి వెన్నకుండలు. అప్పుడు యశోదమ్మ అంటుందంట, అట్టయితే రేపటి నుంచి ఆభరణాలే వేయంలే అంటే, అప్పుడు వాళ్ళంటారంట, కృష్ణునికి ఆభరణాలు అనేటివి సృష్టిలో ఉండే ఆభరణాలన్నీ కూడా వాటికి తేజస్సు కృష్ణుని యొక్క శరీరం మీద ఉన్నప్పుడు అటువంటిది యశోదమ్మ మన ఫిర్యాదు వల్ల కృష్ణునికి ఆభరణాలు వేయనంటుంది. యశోదమ్మ అయినా కానీ ఆభరణాల అవసరమేముందే, నీ యొక్క పిల్లవాడి యొక్క ముఖ తేజస్సు కోటి సూర్య సమాన తేజంగా ఉంది, ఆ తేజస్సుకి ఎక్కడి చీకటి తొలగిపోతుంది, అయినా కానీ ఆభరణాలు వేయలే, వేయకుండా ఉంటే కృష్ణుని చూడలేం అంటారు. అంటే దీన్ని బట్టి వాళ్ళేదో ఫిర్యాదు ఇవ్వాలని కాదు, అదొక రాసం మాధుర్యం అనమాట. సో వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈరోజు కృష్ణుడు వచ్చిన విషయం మనకు తెలియాలా అని చెప్పి ఇంటి తలుపులకి గంటలు కట్టారంట. తలుపు తీసినప్పుడు గంటలు మోగితే కృష్ణుని వచ్చి పట్టుకోవచ్చు అని. ఆయన ఉపయోగించేటువంటి చెక్క రోలుకి గంటలు కట్టారంట, దాన్ని ఎత్తుకున్నప్పుడు గంటలు మోగితే వచ్చి పట్టుకోవచ్చు అని చెప్పి. ఉట్టి మీద ఉన్నటువంటి కుండలకి ఉట్టికి గంటలు కట్టారంట, అవి మోగితే పట్టుకోవచ్చు అని చెప్పి. అప్పుడు కృష్ణుడు వచ్చి బలరాముడు గోపబాలరు మధుమంగళుడు వీళ్ళందరూ కూడా పెద్ద సైన్యం వచ్చి నిలబడుకున్నారు. బలరాముడు అంటున్నాడు, హే కృష్ణ ఈరోజు గంటలు కట్టారు, చవడి అయితే పట్టుకునేదానికి. అప్పుడు కృష్ణ అంటున్నాడు, తెచ్చి గోపికల్లారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి నా అనుజ్ఞ లేనిది గట్టి పూట కూడా కదలదు, అటువంటిది ఈ గంటలు మృగుతాయి అనుకుంటున్నారా, ఏ గంటలు మోగొద్దు అన్నా. తలుపులు తెరిస్తే గంటలు మోగలేదు, చెక్క రోలు తీసుకుని వచ్చి అక్కడ పెడితే గంటలు మోగలేదు, బుట్టి మీద ఉన్నటువంటి కుండను దించుతూ ఉంటే గంటలు మృగట్లేదు. ఆ వెన్న తీసి ప్రేమ పారవస్యంతో భగవంతుడు తను తినడానికి కాదు తన భక్తులకు పంచడానికి. యశోదమ్మ ఒకరోజు అడుగుతుంది, ఏ కన్నయ్యా కోతులను చూస్తే పిల్లలు భయపడి పారిపోతారా, అటువంటిది ఆ కోతుల మధ్యలో కూర్చుని వెన్న మీగడ వాటికి తినిపిస్తున్నావు ఏమిరా నాయన అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అమ్మా రామావతారంలో నేను వచ్చినప్పుడు ఈ వానరాలు సీతను వెతకడానికి వెళ్తూ ఉంటే నన్ను అనుసరించి వచ్చాయి. అరణ్యాల్లో ప్రయాణం చేసినప్పుడు ఆకులు అలమలు తిన్నాయి. ఎడారుల్లో ప్రయాణించినప్పుడు తాగడానికి నీరు కూడా దొరకలేదు. కానీ పస్తున్నాయి, కానీ నన్ను వదిలిపెట్టలేదు. అందువల్ల ఈరోజు నా స్వహస్తాలతోటి వెన్న మీగడ తినిపిస్తూ ఉన్నా. యుగం మారింది, భగవంతుడు చేసిన సేవను మరవడు. మనం ఈరోజు చేస్తే రేపు చేయకపోతే ఆ వాడ పనికి మాలోడు అంటాం. కానీ భగవంతుడు రామావతారంలో వచ్చినప్పుడు శ్రీరాముల వారికి ఆ వానరాలు సేవ చేశాయి. ఆ యొక్క కృతజ్ఞతతోటి తన స్వహస్తాలతోటి స్వామి తినిపిస్తూ ఉన్నాడనమాట. సో ఆ వెన్న మీగడ అంతా తీసుకుని వాళ్ళకి తినిపిస్తూ ఉన్నారు గోపబాలు అందరికీ కూడా. ఒక గోపబాలుడు అరే కృష్ణుడు మనకు పెడుతున్నాడు ఆయన తినట్లేదని చెప్పి ప్రేమ పారవశ్యంతో ఆ వెన్న తీసుకుని కృష్ణుడు నోట్లోకి దొరుకుతాడు అనమాట. ఎప్పుడైతే నోట్లోకి దొరుకుతాడో అన్ని గంటలు గలగలగలగలగలగల మోగుతాయి అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏ గంటలారా మోగద్దంటే ఎందుకు మోగుతున్నారు? స్వామి మీకు నైవేద్యం పెట్టేటప్పుడు మోగకపోతే ఎట్లా అన్నారు. మీకు నైవేద్యం జరుగుతుంది, మీకు పెడుతున్నారు, అటువంటిప్పుడు నేను ఎట్లా మ్రోగకుండా ఉంటాను, అందుకని మ్రోగాను అన్న. ఈ గోపికలందరూ కూడా కృష్ణుడు వచ్చాడు పట్టుకోండి పట్టుకోండి పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణుడు ఏం చేశారు, లేడి పిల్లలాగా చెంగున ఎగిరి కిటికీలో నుంచి దూకి పట్టుకుంటారు అన్నారు. పట్టుకోండి అని దూకి వెళ్ళిపోయాడు. బలరాముడు దూకాడు, గోపబాలుడు దూకాడు, వీళ్ళ యొక్క సకుడు ఉన్నాడు, పాపం చాలా సన్నగా ఉంటాడు, నాలుగు అడుగుల వెడల్పు మధుమంగలుడు, అందరూ దూకుతున్నారు కదా అని చెప్పి కిటికీలో నుంచి వాడు కూడా దూకపోయాడు. అయితే అది మూడు అడుగుల కిటికీ ఇరుక్కుపోయాడు మధ్యలో అనమాట. వచ్చి గోపికలందరూ కూడా మధుమంగళం పట్టుకుని దేహశుద్ధి చేశారనమాట. ఏం కృష్ణ లీలలో మాధుర్యం లేదా? మీరు ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదా? ఖర్చు ఏమన్నా ఉందా? ఏం లేదు, ఉరికినే చెప్తున్నావా? ఇస్కాన్ మందిరాలు అందుకోసమే ఉన్నాయి. ఆ యొక్క మాధుర్యం కృష్ణ రసామృతాన్ని అనుభూతి చెందాలా అంటే అక్కడికి వచ్చి, నేను ఇందాక చెప్పాను కదా మన బ్రెయిన్ కి పంప్ అవ్వట్లేదు, హార్ట్ ఎక్కడ ఉంది దాన్ని మన దగ్గరే ఉంచుకోవాలా అంటే ఆ కృష్ణ నామం, కృష్ణ యొక్క లీలలు వీటన్నిటిని వినడం ద్వారా అప్పుడు బ్రెయిన్ సక్రమంగా పనిచేస్తుంది అనమాట. చెడు దీని మీదకి వెళ్లకుండా బాగా పనిచేస్తుంది. టైం అయిపోయిందే. సో అందువల్ల భౌతికమైన విషయాల్లో ఏం మాధుర్యం లేదు, కృష్ణ యొక్క నామం లీలలు సేవలు అందరూ కూడా ప్రతినిత్యం కలియుగంలో నామం చేయాల. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇది షోడశక నామ్నాం కలికల్మషనాశనం నా తరో పరతరో పాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోవిందదేవ సఖి బృంద కి, ఇతాయ గౌర్ ప్రేమనందే హరి హరి బోల్.